ॐ भद्रं कर्णेभिश्शृणुयामदेवाः मदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः
ముండకోపనిషత్ మొదటి అధ్యాయం మొదటి ఖండం మూడవ మంత్ర
శౌనకోహ వై మహాశాలః అంగిరసం విధివదుపసన్నః పప్రచ్ఛ యకస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతీతి తస్మై సహోవాచ ద్వే విద్యే వేదితవ్యే ఇతిహస్మ యద్ బ్రహ్మవిదో వదంతి పరా చైవాపరాచ
శౌనకీయ శాఖకు సంబంధించినటువంటి అథర్వణ వేద మనకు సంబంధించినటువంటి ఈ ముండకోపనిషత్ అక్షర విద్య అనే విషయాన్ని గురించి గురుముఖంగా తెలియజేస్తోంది. మొదటి రెండు శ్లోకాల్లోనూ మంత్రాల్లో బ్రహ్మా దేవానాం ప్రథమ సంభభూవా ఈ రెండు మంత్రాలు కూడా గురు పరంపర గురించి మనకు తెలియజేస్తున్నాయి. ఏమని చెప్పబడిందంటే ఆ మంత్రాలలో ఈశ్వరుడు పరమాత్మ ఈ బ్రహ్మ విద్యను బ్రహ్మదేవుడికి బోధించారని, ఎవరైతే మొట్టమొదటిగా జన్మించారో విరాట్ పురుషుడు అంటాం, హిరణ్య గర్భుడు అంటాం, తర్వాత తన పుత్రుడికి బ్రహ్మా దేవానాం ప్రథమ సంభభూవా విశ్వస్య కర్త, విశ్వం మొత్తానికి కర్త అయినటువంటి భువనస్య గోప్తాన్, ఈ ప్రపంచం మొత్తాన్ని రక్షించేటటువంటి ఆ బ్రహ్మదేవుడు తన యొక్క కుమారుడైనటువంటి అధర్వాయ జ్యేష్ఠపుత్రాయ ప్రాహ, జ్యేష్ఠపుత్రుడైనటువంటి అథర్వుడు అనేటువంటి పేరు కలిగిన తన కుమారుడికి ఈ బ్రహ్మ విద్యని బోధించాడు. తర్వాత రెండవ మంత్రంలో చెప్పబడింది, ఆ అథర్వుడు ఏదైతే తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్నాడో, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి, అంగిర్ అనేటువంటి మహర్షికి ఈ విద్యను బోధించాడు. తర్వాత అంగిరుడు సత్యవాహుడు అనేటువంటి పేరు కలిగిన, బిరుదు కలిగినటువంటి భారద్వాజుడికి ఈ విద్యని బోధించాడు, బ్రహ్మ విద్యని. తర్వాత భారద్వాజుడు అంగిరసుడికి బోధించాడు. తర్వాత అంగిరసుడు శౌనకుడికి బోధించాడు. ఇక్కడ శౌనకుడు ఇప్పుడు ప్రశ్న వేస్తున్నారు. మూడో మంత్రంలో ఏం చూసాం? శౌనకోహవై మహాశాలహ. ఈ శౌనకుడు అనేటువంటి శిష్యుడు ఈ ముండకోపనిషత్తులో మహాశాలహ అంటే మహాయజ్ఞాలు యాగాలు చేసేవాడని, ఆయనకు పెద్ద వంటశాల ఉందని, కనుక ఆయనకి మహాశాలుడు అనేటువంటి బిరుదు ఇవ్వబడింది. అంగిరసం విధివద్ ఉపసన్నహ పప్రచ్చ. అంగిరసుడి దగ్గరికి విధివత్, వినయపూర్వకంగా శ్రద్ధాభక్తితో సమీపించి పప్రచ్చ ప్రశ్న వేశాడు. ఏమని? కస్మిన్ను భగవో విజ్ఞాతే, కస్మిన్ను భగవో విజ్ఞాతే, హే భగవన్, ఏ ఆచార్య అని పెద్దవాళ్ళని పిలిచేటప్పుడు మర్యాదగా పిలవాలి. భగవన్ కస్మిన్ను విజ్ఞాతే, ఏది తెలుసుకుంటే సర్వం ఇదం విజ్ఞాతం భవతి. సర్వం ఇదం, ఈ ప్రపంచంలో అంతా తెలుసుకున్నట్లవుతుందో, ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్ని తెలుసుకున్నట్లవుతుందో, ఆ ఒక్కటి ఏమిటో నాకు చెప్పండి అని. బై నోయింగ్ హుచ్ ఎవ్రీథింగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ నోన్. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం. అంటే ఏమిటి అర్థం? శౌనకుడు ఎక్కడో విని ఉండాలి, ఒక్క విషయాన్ని తెలుసుకుంటే నీకు అన్నీ తెలిసిపోతాయని చెప్పి ఎవరో మాట్లాడుకుంటుంటేనో ఒక చోట విని ఉండాలి కదా, అందుకనే కదా ఆ సందేహం వస్తుంది అని అడుగుతారన్నమాట. సర్వమిదం విజ్ఞాతం భవతి తస్మై సహా ఉవాచ. అట్లా అడిగినటువంటి శౌనకుడికి ఈ అంగిరసుడు ఉవాచ ప్రశ్న సమాధానం చెప్తున్నారు. ఏమని? ద్వే విద్యే, రెండు విద్యలు, వేదితవ్యే ఇతి హస్మాన్, రెండు విద్యలు నేర్చుకోనవలసి ఉన్నవి అని చెప్పబడింది శాస్త్రాల్లో. బ్రహ్మవిధులైనటువంటి జ్ఞానులైనటువంటి మహాత్ములు యత్ బ్రహ్మవిధ వదంతి. బ్రహ్మవిధ అంటే ఏమిటి? బ్రహ్మాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు, బ్రహ్మస్వరూపాన్ని, ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు బ్రహ్మవిధ. వాళ్ళు ఏదైతే చెప్తారో అది రెండు విధాలుగా చెప్పబడింది. అంటే వాళ్ళు ప్రమాణం, జ్ఞానులు ప్రమాణం. మా నాన్న చెప్పారు, మా తాతయ్య గారు చెప్పారని కాదు. మన సమాజంలో ఎప్పుడు ఎవరికి విలువనిచ్చాం? ఎవరైతే సర్వసంగ పరిత్యాగం చేసి ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకొని నిత్యం ఆనందంగా పరమశాంతంగా సుఖంగా జీవించారో వాళ్లకు విలువనిచ్చాం. ఇక్కడ టాటా బిర్లాలకు విలువ ఇవ్వలేదు, ఇక్కడ సన్యాసులకు విలువ ఇస్తున్నాం, ఇప్పటికీ ఇస్తున్నాం. ఎందుకంటే మనకు తెలుసు జీవితం పరమావధి ఏమిటి, మోక్షం, పరమ పురుషార్థం. కాబట్టి అన్ని పొజిషన్స్ కలిగిన వ్యక్తికి ఇక్కడ మర్యాద లేదు మన దేశంలో, అదంటే విదేశాల్లో. ఇక్కడ నిజంగా విలువనిచ్చేది ఏమిటి అంటే రాజకీయ నాయకులు కానివ్వండి, ధనవంతులు కానివ్వండి, కోటీశ్వరులు కానివ్వండి, ఒక సన్యాసి, ఒక జ్ఞాని దగ్గరికి, స్వామీజీ, మహాత్మ దగ్గరికి వెళ్తే సాష్టాంగం చేయాల్సిందే. అటువంటి విద్య, ఆధ్యాత్మిక విద్య మన దేశంలో ఈరోజుకి కూడా పవిత్రంగా విలువగా చూడబడుతోంది. ఈ కాషాయ వస్త్రానికి విదేశాల్లో వెళితే విలువ లేదు, ఈ దేశంలోనే విలువ. ఈ దేశం దాటి వెళితే నాకేం పని లేదు, ఊరికిండి టైం అంతా వేస్ట్ చేసుకున్నాని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళకి ఈ విలువ తెలియదు. ఈ రంగు విలువ కానీ ఈ కాషాయ వస్త్రం విలువ వాళ్ళకి తెలియదు. కానీ ఈ దేశంలో సన్యాసి అంటే మహా విలువ. ఇక్కడ దేనికంటే అది చతుర్థ ఆశ్రమం. ఆ ఆశ్రమంలో వారు జ్ఞానం పొందుంటారు. ఆ జ్ఞానం ద్వారా పరమ సుఖంగా ఆనందంగా ఉంటారు అనేటువంటి ఉద్దేశంతో, దైవ సాక్షాత్కారాన్ని పొందుంటారనే ఉద్దేశంతో ఈరోజుకి కూడా ఈ యొక్క ఆశ్రమానికి విలువ ఇవ్వబడుతోంది. అది బ్రహ్మవిధ అంటే. బ్రహ్మవిధ వదంతి, ఏమని చెప్తారట? వదంతి అంటే చెప్తారు అని. ఆ రెండు విద్యలు ఏమని చెప్తారట వాళ్ళు? పరాచ అపరాచ. పరావిద్య అని అపరావిద్య అని రెండు విద్యలు ఉన్నాయి అని చెప్పి బ్రహ్మవిధులైనటువంటి వాళ్ళు చెప్తారు అని చెప్పి అంగిరసుడు శౌనకుడికి చెప్తున్నాడు. మనం ఏం తెలుసుకోవాలి ఇక్కడ విషయం? జ్ఞానం అనేటటువంటిది ఎవరు ఉత్పత్తి చేయలేరు, సృష్టించలేరు. జ్ఞానాన్ని ఎవరు సృష్టించలేరు. జ్ఞానం ఈజ్ ఆల్రెడీ దేర్. జ్ఞానం అనేటువంటిది ఉన్నది, దాన్ని వెలికి తీసుకొస్తాడే కానీ ఎవరైనా మేనిఫెస్ట్ వ్యక్తం చేయగలుగుతాడే కానీ సృష్టించలేడు. ఉదాహరణకి 5 + 10, 5 + 10 అంటే ఎంతండి? 15 అనేటువంటిది జ్ఞానం కలిగింది మనకు. 5, 10 కలిపితే 15 అనే నెంబర్. ఇదేమిటండి? జ్ఞానం. ఇప్పుడు చిన్న పిల్లవాడికి స్కూల్లో ఎల్కేజీ చదివేటప్పుడు వాడికి అంకెలు నేర్పిన తర్వాత 5, 10 కలిపితే 15 అవుతుందని చెప్పి టీచర్ చెప్తుంది. మొట్టమొదటిగా టీచర్ చెప్తుందండి. చెప్పినప్పుడు ఆ అబ్బాయికి కలిగిన జ్ఞానం ఆ చిన్న పిల్లవాడికి 5, 10 కలిపితే 15 అవుతుందనే జ్ఞానం ఈ టీచర్ ద్వారా ఏదైతే తెలుసుకున్నాడో ఆ టీచర్ సృష్టించిందండి. ఆ జ్ఞానం ఆ టీచర్ సృష్టించిందా? అంతకుముందే ఉన్నది, ఆ టీచర్ సృష్టించలేదు. ఆ టీచర్ అంతకుముందు తెలుసుకున్న విషయ జ్ఞానాన్ని ఈ అబ్బాయికి ఇచ్చింది, అంతేగాని సృష్టించలేదు. అందుకని అంగిరసుడు చెప్తున్నాడు, నేను సృష్టించలేదు, పరావిద్య అపరావిద్య బ్రహ్మవిధ వదంతి అన్నారు. చూడండి, అది మన యొక్క సంప్రదాయం అంటారు దీన్ని. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ ట్రెడిషన్ అన్నారు. ఒక స్టేట్మెంట్ చెప్పాలి అంటే, నో వన్ క్రియేట్ ఎ న్యూ నాలెడ్జ్ ఇన్ ద వరల్డ్ ఎనీవేర్ ఎట్ ఎనీ టైం. ఎవరు ఎక్కడా ప్రపంచంలో ఒక కొత్త జ్ఞానాన్ని, నూతన జ్ఞానాన్ని సృష్టించలేడు. ఇంపాసిబుల్ అన్నారు. కెమిస్ట్రీ కానీ కంప్యూటర్ కానీ ఏ నాలెడ్జ్ అయినా మీరు, ఎందుకంటే నాలెడ్జ్ జ్ఞానం అనేటువంటిది అంతకు ముందే ఉన్నది. ఎవరు నూతనంగా అది దాన్ని సృష్టించలేడు. దిస్ ఈజ్ పరమ సత్యం, ఎటర్నల్ ట్రూత్. అందుకని అక్కడికిక్కడి పోయి భ్రమపడవాకండి. నేను చెప్పే విషయం ఏమిటంటే పరమ సత్యం, దిస్ ఈజ్ ద యూనివర్సల్ లా. ఏ జ్ఞానాన్ని ఎవరు సృష్టించలేరు. ఇక్కడ స్వామిని చెప్పేటటువంటి ఉపదేశం ఇవన్నీ కూడా సృష్టించినటువంటివి కాదు. ఏదో నా మేధస్సు ద్వారా నేను సృష్టించి మీ అందరికీ బోధిస్తున్నది కాదు. మరి ఏ గురువు కూడా వాళ్ళ మేధస్సు ద్వారా సృష్టించలేరు. అది అర్థం చేసుకోండి. ఇది అర్థం చేసుకున్నామంటే మనం ఎవరి వెంట పరిగెత్తాం, పిచ్చివాళ్ళలాగా పరిగెత్తి 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 ఎంత జ్ఞానం ఉంది, ఎంత జ్ఞానం ఉంది అనుకుంటాం. ఎంత జ్ఞానం లేదు, ఉన్న జ్ఞానాన్ని మేనిఫెస్ట్ అవుతుంది అంతే. అమాయకులు, అనింటెలిజెంట్ పీపుల్ అంటాం. ఈ విషయం తెలియదు వాళ్ళకి.
కాబట్టి ఏ యొక్క శాస్త్రంలో కానీ ఏ విద్యలో కూడా దేన్ని నూతనంగా సృష్టించలేరు. అదే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఆయన నూతనంగా సృష్టించలేదు. ఎవరు? న్యూటన్. యాపిల్ పండు కింద పడితే కింద ఎందుకు పడిందంటే పైకి పోకుండా అన్నాడు. గ్రావిటేషన్ ఫోర్స్, ద నాలెడ్జ్ ఆఫ్ దట్ గ్రావిటేషన్, ద ఎర్త్ హ్యాస్ గాట్ గ్రావిటేషన్ ఫోర్స్, దిస్ ఇస్ ద నాలెడ్జ్. భూమి ఆకర్షణ శక్తి అనేటువంటి జ్ఞానం న్యూటన్ సృష్టించాడండి? న్యూటన్ సృష్టించలేదు, హీ డిస్కవర్డ్. అర్థమైందా? హీ డిస్కవర్డ్. కాబట్టి ఎంతటి శాస్త్రజ్ఞుడైనప్పటికీ కూడా నూతనంగా న్యూ నాలెడ్జ్ ఎవరు క్రియేట్ చేయలేరు. ఎవరైనా పొరపాటున చెప్తే నేను క్రియేట్ చేశానని చెప్తే హీ చీటింగ్ ద పీపుల్ అని అర్థం. బట్ ఎవ్రీబడి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అన్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ జ్ఞానం అంటే, ఈ జ్ఞానం ఆల్రెడీ ఇస్ దేర్ ఎవ్రీవేర్. ద నాలెడ్జ్ ఈస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద క్రియేషన్. బట్ బై యూజింగ్ యువర్ ఇంటలెక్ట్ యు ఆర్ బ్రింగింగ్ ఇట్ అవుట్, డిస్కవరింగ్. డిస్కవరింగ్కి ఇన్వెన్షన్కి డిఫరెన్స్ ఉందా లేదండి? నో వన్ కెన్ ఇన్వెంట్ ఎనీథింగ్ న్యూలీ, ఎవ్రీథింగ్ ఈజ్ డిస్కవరీ. అది బ్రహ్మవిదః వదంతి అనేటువంటి విషయానికి మనం ఇది తెలుసుకోవాలి. అందుకని దీన్ని సంప్రదాయం అంటారు. సమ్యక్ ప్రకర్షేణ దీయతే అనేన ఇది సంప్రదాయ, రామానుజ సంప్రదాయం, మధ్వ సంప్రదాయం, లింగాయత సంప్రదాయం, శాక్తేయ సంప్రదాయం, ఇవన్నీ సంప్రదాయాలు ఉన్నాయి కదండి. మా సంప్రదాయం అండి అంటామా కదా. మరి ఇదేం సంప్రదాయం అండి? ఇది కూడా అట్లాంటి సంప్రదాయమేనా? మీరు చెప్పేది సంప్రదాయ విత్ అట్లాంటి సంప్రదాయం కాదు. మనం చెప్పేది అందరూ వాళ్ళ వాళ్ళ సంప్రదాయం చెప్పినట్టుగా మేము కూడా శంకరాచార్య సంప్రదాయం అండి. నేను ఆ సంప్రదాయం గురించి మాట్లాడటం లేదు, సరిగ్గా అర్థం చేసుకోండి. శంకరాచార్య ఎట్లాగైతే రామానుజ సంప్రదాయం, మధ్వ సంప్రదాయం ఉన్నదో అదేవిధంగా స్వామిని బిలాంగ్స్ టు ద శంకరాచార్య సంప్రదాయం అనేటటువంటి భ్రమ కలగకూడదు. అది కలిగింది అంటే ఎప్పుడు మనకు అర్థం కాదు వేదాంతం. ఇక్కడ మనం చెప్పే సంప్రదాయం అంటే ఏమిటి అంటే, శాస్త్రంలో చెప్పబడినటువంటి తాత్పర్యం ఏదైతే ఉందో ఆ యొక్క పర్పోర్ట్ అంటాం, ఆ తాత్పర్యాన్ని బయటికి తీసుకురాగలిగినటువంటి పద్ధతి, మెథడాలజీ, ఆ పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిని సంప్రదాయం అన్నారు. కానీ మీదొక సంప్రదాయం, నాదొక సంప్రదాయం అనేది కాదు సంప్రదాయం అంటే. సమ్యక్ ప్రకర్షేణ దీయతే అనేన అన్నారు. సమ్యక్ అండి అంటే బాగుగా, చక్కగా. ప్రకర్షేణ వివరణగా, విపులంగా, విశదంగా. దీయతే ఏదైతే ఇవ్వబడిందో, దేని చేతనైతే ఈ యొక్క జ్ఞానం ఇవ్వబడిందో విపులంగా, ఆ జ్ఞానాన్ని, ఆ సమ్యక్ జ్ఞానాన్ని సంప్రదాయం అన్నాం. ఆ పద్ధతిని సంప్రదాయం అన్నారు. అర్థమైందా? మీదేం సంప్రదాయం అండి? మీదేం సంప్రదాయం? ఇవన్నీ ప్రపంచకానికి, ఇక్కడ వేదాంతం దగ్గర ఆ సంప్రదాయాలన్నీ మాట్లాడకూడదు. ఐ బిలాంగ్ టు వైదిక సంప్రదాయ, దట్స్ ఆల్. నెవర్ టేక్ ఎనీ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసి ఎప్పుడైతే మనం టీచింగ్ మొదలు పెడతామో అక్కడే పెద్ద డ్రాబ్యాక్. నెవర్ ఫోకస్ ద పర్సన్. ఎంత పెద్ద గురువైనా కావచ్చు, ఎంత పండితుడైనా కావచ్చు, ఆ కల్ట్ రాకూడదు. అందుకని ఇక్కడ అంగిరసుడు ఆ కల్ట్ రాకుండా ఉండడం కోసం బ్రహ్మవిదః వదంతి అన్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఈ కల్ట్లు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ పద్ధతిలో ఆ యొక్క, నేను తప్పు రైట్ అని చెప్పడం లేదు, ఐఎమ్ నాట్ ఆర్గ్యూయింగ్, బట్ హౌ ఇట్ ఈస్ an obstacle for vaidika dharma anedi manam oka level point lo chaala jagrataga aalochinchali. pujinchavachu vaallani, manam vaallani gauravinchali, respect ga bhakti shraddhalato undali, kaani అది కల్ట్గా మారి దురభిమానంగా మారి మిగతా పద్ధతులన్నింటి తూష్ణింగ్ అంటే నిరాకరించే విధంగా ఉండకూడదు. ఒక దురభిమానం కాకూడదు ఏదైనా సరే. అలా దురభిమాని అయినాడు అంటే అది కల్ట్ అని పద్ధతి, దాన్ని కల్ట్ అంటారు. కాబట్టి అటువంటి కల్ట్లు అనేది ఇక్కడ లేదు. మనం చదువు వేదాంత విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐ బిలాంగ్ టు దట్, ఈ బిలాంగ్, యూ డోంట్ బిలాంగ్ టు ఎనీథింగ్, అర్థం చేసుకోండి. ఎందుకంటే అట్లా బిలాంగ్గా ఉండడానికి చెప్పుకోవడానికి గొప్పగా చెప్పుకుంటుంటారు అందరూ, తృప్తి పడుతుంటారు అలా చెప్పుకొని. అది వాళ్ళ యొక్క ఇన్నోసెన్స్ని, ఇగ్నరెన్స్ని తెలియజేస్తుంది, అంతకంటే ఏం లేదు. ఐ బిలాంగ్ టు సో అండ్ సో, ఐ బిలాంగ్ టు సో అండ్ సో, ఐ డోంట్ వాంట్ టెల్ ద నేమ్. ఇలా చెప్పుకోవడంలో వాళ్ళు తృప్తి పడుతుంటారు, ఆనందపడుతుంటారు, వాళ్ళ ఇగ్నరెన్స్ని పబ్లిష్ చేసుకుంటూ ఉంటారు. వీ డోంట్ వాంట్ సచ్ పీపుల్, లెట్ దెమ్ బీ దేర్. అలా ఉన్న వాళ్ళని ఉండనివ్వండి, మనకెందుకు వాళ్ళతో మన పని లేదు. కానీ మనం అలా కాకూడదు. అలా అయినారు అంటే మన మోక్ష మార్గం అడ్డుపడుచుకున్నట్టే. వీఆర్ అబ్స్ట్రక్టింగ్ అవర్ హోల్ స్పిరిచువల్ లైఫ్. అందుకని ఈ ఒక్క మాటలో ఎంత ఇది ఉందో చూడండి. బ్రహ్మవిదహ వదంతి అంటే నేను చెప్పేది కాదు, ఇదేదో మా గురువు చెప్పినటువంటిది కాదు, ఇది అనాది పరంపరగా సృష్టి మొదట్లో నుంచి వస్తున్నటువంటి విద్య ఇది. అందుకని ఆర్ష విద్య అంటారు దీన్ని. అంటే ఏమిటి, మన ఋషులు విన్నారు, విన్నదాన్ని మనకు అందించారు కర్ణ పరంపరగా. అది అర్థం చేసుకోవాలి. అది పరావిద్య అపరావిద్య రెండు విద్యలని చెప్పబడింది. ఇంతవరకు పోయినసారి చూసాం. ఇప్పుడు ఆ పరావిద్య అంటే ఏమిటి, అపరావిద్య అంటే ఏమిటి అని చెప్తున్నారు. 5వ మంత్రం నుంచి చదువుతాం. తత్రాపరా ఋగ్వేదో యజుర్వేదః సామవేదోథర్వవేదః శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అత పరాయయాత్తదక్షరమధిగమ్యతే తత్ర అన్నారు. అంటే ఆ రెండింటిలో, తత్ర అక్కడ, తత్ర అంటేమిటి అక్కడ, ఆ రెండింటి ఆఫ్ దోజ్ టూ అని అర్థం. పరావిద్య అపరావిద్యల్లో ఏదైతే ముందు మంత్రంలో చెప్పబడిందో పరావిద్య అపరావిద్య అని, ఆ రెండింటిలో అపరావిద్య అంటే ఏమిటి అని చెప్తున్నారు. ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణవేద శిక్షా కల్పం వ్యాకరణం నిరుక్తం ఛందస్ జ్యోతిషం, ఇవన్నీ ఈ 10 ఇవన్నీ కూడా అపరావిద్యలండి, మెటీరియలిస్టిక్ సైన్సెస్, పొట్ట నింపుకునేటువంటి విద్యలు. ఇంకా చెప్పాలి అంటే సర్వైవల్ ఎడ్యుకేషన్. లాస్ట్ లైన్ ఏం చెప్పారు, అత పరాయయా అధి అక్షరమధి గమ్యతే. కాబట్టి అపరావిద్య అంటే ఏమిటి చూసారు, అపరావిద్యలు ఎన్ని ఉన్నాయో చాలా లిస్ట్. పరావిద్య ఒక్కటే. సో ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం, ఒక్క పరావిద్యను కనుక తెలుసుకుంటే ఈ విద్యలన్నీ తెలిసినట్లే. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం అవి ఏమిటి, ఆ అపరావిద్యలు వాటి యొక్క స్వరూపం. మొదటిది ఋగ్వేద అన, మన వేదాల్లో మొదటి వేదం ఋగ్వేదం. ఎన్ని వేదాలు ఉన్నాయండి మనకు, 4 వేదాలు. మొదటి వేదం ఋగ్వేదం, రెండవ వేదం యజుర్వేదం, 3 సామవేదం, 4 అప్పా మీరందరూ పాస్. మినిమం నాలెడ్జ్ ఇది ఉండాలి కదా. సో ఋగ్వేదం అంటే ఏమిటి, నియత పాద అక్షర అవసానాహ ఋగ్వేదాహ నియత పాద అక్షరాహ. నియతమైనటువంటి పాదం కలిగినటువంటి ఇన్ని పాదాలు ఉండాలి. పాదం అంటే మన కాళ్ళు కాదు, పాదం అంటే ఒక లైన్ పాదం, నియతంగా ఉండాలి. ఈ పాదాలు ఇన్ని ఉండాలి, ఇన్ని అక్షరాలు ఉండాలి. నియత పాద అక్షర, ఈ లైన్లో 8 అక్షరాలే ఉండాలి, ఆ తర్వాత లైన్లో 8 అక్షరాలు ఉండాలి, ఇట్లా లెక్క ఉంటుందన్నమాట. మెట్రికల్ ఫామ్ అంటాం ఇంగ్లీష్లో, ఇట్ ఈస్ ఎన్ మెట్రికల్ ఫామ్, పద్య రూపంలో ఉంటుందన్నమాట. అలా ఉండేదాన్ని ఋగ్ వేద అంటాం. అంటే ఏమిటి, ఏ వేదంలో అయితే మంత్రాలన్నీ ఒక మెట్రికల్ ఫామ్లో నియతం అక్షరం పాదం కలిగి ఉంటాయో అలా ఉన్న వేద మంత్రాలన్నీ ఋగ్వేదం కిందికి వస్తాయి. అర్థమైందా, అలా ఉన్న మంత్రాలన్నీ ఋగ్వేదం కిందికి వస్తాయి. తర్వాత యజుర్వేదం అంటే టోటలీ ఆపోజిట్ టు ఋగ్వేద, అనియత పాద అక్షర. అనియతం అంటే నియతంగా ఉండదు, ఇన్ని ఉండాలి, ఇన్ని అక్షరాలు ఉండాలి, ఇన్ని పాదాలు ఉండాలనే ఉండదు, రాసుకుంటూ పోవచ్చు, పారాగ్రాఫ్ అన్నమాట, పారాగ్రాఫ్ లాగా. అనియత పాద అక్షర మంత్రాహ యజుర్వేద మంత్రాహ, ఇది యజుర్వేదం. తర్వాత సామవేదం, గతి రూపాహ గాన రూపాహ సామ మంత్రాహ. గతి రూపాహ అంటే గానం చేయడానికి వీలు ఉండేటట్లుగా నడక అట్లా ఉంటుందన్నమాట, గతి అంటారు దాన్ని. పాట పాడచ్చు, గానం అంటారు సామగానం. సో ఏం ఋగ్మంత్రాలని పాటగా పాడుతారో ఆ పాటగా పాడేటటువంటి దాన్ని సామవేదం అంటారు. ఋగ్మంత్రాలనే గాన రూపంలో తీసుకొస్తే దాన్ని ఏమంటారు, సామవేదం అంటాం. తర్వాత అథర్వణ వేదం, అథర్వ ఋషి ఈ మంత్రాలన్నింటినీ కూడా క్రోడీకరించారు. ఈ ఋషులందరూ కూడా మీకు ఒకసారి చెప్పాను, వీళ్ళందరూ కూడా వీళ్ళ రిఫైన్మెంట్ ఆఫ్ మైండ్ ఇంటలెక్ట్, వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే ఈ మంత్రాలను విన్నారు. ఈ మంత్రాలు సృష్టిలో ఆకాశంలో ఉన్నాయి. ఎట్లాగైతే మన ట్రాన్స్మిషన్ మిషన్ మన ఇంట్లో సెట్ ఉంటుంది, ట్రాన్స్మిషన్ సెంటర్స్ ఉంటాయి, ఇక్కడ మీరు ఆపరేట్ చేస్తే ఇందులో ఇవి వస్తుందన్నమాట, ప్రసారం అవుతుంది. అందుకని మన ఋషులు కూడా ట్రాన్స్మిటర్స్, రిసీవర్స్ ఆఫ్ ద వేద మంత్రాస్. వాళ్ళు ఎందుకు రిసీవ్ చేసుకున్నారండి, నేనేం రిసీవ్ చేసుకోలేకపోతున్నానంటే నీకు రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు. ఆర్డినరీ పర్సన్కి రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేదు, వాళ్లకు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే తపస్సంపన్నులు, సూక్ష్మ దృష్టి కలవాళ్ళు. మనం కూడా బాగా తపస్సు చేస్తే మనకు వస్తుంది, ఏమిటి నిద్ర వస్తుంది మనకి. అందుకని తపస్సు అంటే ఆషామాషి తపస్సు కాదు, మనకు 10 నిమిషాలు మెడిటేషన్ చేయడానికే కష్టపడతాం, తపస్సు ఎక్కడ చేస్తామని మంత్రాలు ఎక్కడ వింటాం. కాబట్టి ఈ ఋషులు ఏం చేస్తారంటే లైక్ ట్రాన్స్మిటర్ సెంటర్స్ లాగా అక్కడ ఉన్నటువంటి ఆకాశవాణి అంటే ఏమిటండి, ఆకాశంలో ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ని ఈ ట్రాన్స్మిషన్ మిషన్స్ తీసుకుని మనకు సెట్లో వచ్చేటట్టు చేస్తాయి. అంతే కదా, శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆకాశవాణి అంటే ఏమిటండి, ఆకాశంలో ఉన్న శబ్దాలని వాణి ద్వారా మార్చి తీసుకొస్తున్నారు. ఇది నమ్ముతాడు కానీ ఋషులు విన్నారు ఆకాశంలో ఉన్నదంటే నమ్మటల్లా. ఈ రేడియో నమ్ముతాడు, టీవీని నమ్ముతాడు, కానీ మన ఋషులందరూ కూడా ఒక రేడియో టీవీ సెట్ లాంటి వాళ్ళు. అర్థమైందా, ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ట్రాన్స్మిట్ మిషన్తో సమానం. ఏ దే హ్యావ్ సచ్ ఎ పవర్. అందుకని ఆ ఋషులు ఏం చేస్తారంటే ఆ మంత్రాలను విన్నారు, చెవులతో విన్న మంత్రాలని వాళ్ళ యొక్క శిష్యులకు చెప్పారు. అంటే ఏమిటండి, వీళ్ళ చెవుల ద్వారా విని ముఖం ద్వారా ఆ మంత్రాలను బయటికి తీసుకొచ్చారు. ఆ శిష్యులు ఏం చేస్తారు, వాళ్ళ చెవుల ద్వారా వింటారు. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, ముఖం ద్వారా వాళ్ళ శిష్యులకు ఇచ్చారు. అంటే కర్ణ పరంపర అంటాం తమిళంలో, ఏమంటారు ఎళుదా కిళవి అంటారు, వ్రాయనటువంటి
ఈ ఋషులు ఇద్దరు కూడా ఈ మంత్రాలని వెల్లడి చేశారన్నమాట. వెల్లడి చేయడం అంటే ఏమిటి? ది ఎక్స్ప్రెస్ ద మంత్రాస్, అవి అథర్వణ వేద అంటాం దాన్ని. అందుకని మనం ఏం చేస్తాం, ఈ ఋషులు వేద మంత్రాలను సృష్టించలేదండి. ఇప్పుడు ముందు చెప్పాను మీకు, జ్ఞానాన్ని ఎవరు కూడా సృష్టించలేరు, ఉన్నదాన్ని డిస్కవర్ చేసుకున్నారు వాళ్ళు. దే ఆర్ డిస్కవర్డ్ అన్నారు. అందుకని ఈ మంత్రాలను కూడా ఋషులు సృష్టించలేదు. ఋషులు ఏం చేశారు, కనుగొన్నారు. వాళ్ళ బుద్ధిపూర్వకంగా ఉన్నటువంటి మంత్రాలని శక్తితో, తపశ్శక్తితో విని సమాజానికి అందించారు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే వీళ్ళందరూ కూడా ప్రసార కేంద్రాలు అని పేరు ఋషులకు. ఏమిటి ఋషి అంటే ఏమిటి, రిసీవతి ఇది ఋషి అన్నారు. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో ఆకాశవాణిలో ఉన్నటువంటి మంత్రాలను, వాళ్ళందరూ ఋషులు అన్నారు. అది జోక్ అండి, నిజంగా కాదు. రిసీవతి ఇది ఋషి మన ఇంగ్లీషు మంత్రద్రష్టారహ. ఋషి అంటే మంత్రద్రష్టారహ అంటే ఎవరైతే ఆ మంత్రాన్ని దర్శించారో అన్నారు. దర్శించారంటే ఏమిటి, విన్నారో అని అర్థం. వాళ్ళని మంత్రద్రష్టారహ అంటాం. దీన్నే జ్ఞాన ఖని అంటాం. జ్ఞాన ఖని, ఖని అంటే తెలుసు కదా, ట్రెజర్. లంక బిందులు అంటారు చూసారా, ఖని. లంక బిందులు అంటే తెలుసు కదా, లాట్ ఆఫ్ మనీ ఉంటుందన్నమాట. తమిళలో ఏమంటారు దాన్ని, మీకు వెంటనే అర్థమైపోతుంది, నాకు అర్థం కాదు కానీ దాన్ని ఖని అంటాం తెలుగులో. అంటే అంత జ్ఞాన ఖని అన్నమాట. వేదాలు జ్ఞాన ఖని, ద ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్. సో ఆ ట్రెజర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ నుంచి వీఆర్ లిక్కింగ్ జస్ట్ ఏ డ్రాప్ ఆఫ్ దట్. దానికే ఈ జనాలు ఆహా నాకు అంత తెలుసు ఇంత తెలుసు అంటాడు. ఒక విల్ డ్రాప్ లెట్ యూఆర్ సీ ఫ్రమ్ దట్. సో ఇవన్నీ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద, వీటినన్నీ అంగి అంటాం. ముఖ్యమైనటువంటి వేదాలు వీటికి. మళ్ళీ సబ్సిడియరీగా అంగాని అంటాం. అంగాని అనేటువంటిది అంగములు ఉన్నాయి. ఇప్పుడు బాడీ అంటాం చూసారా, బాడీకి ఎట్లాగైతే అంగాలు ఉన్నాయి కదా, హ్యాండ్, లెగ్, ఇవన్నీ ఉన్నాయి కదా అంగాలు. అదేవిధంగా బాడీ, వేదం అనే బాడీకి ఈ ఆరు అంగాలు చెప్పబడినాయి. ఏమిటవి, శిక్ష మొదటిది. మొదటి అంగం శిక్ష, ఆక్సిలరీ సైన్సెస్ అంటాం అంగాని. ఇవన్నీ ఋషుల చేత వ్రాయబడినాయి. వేదాలు ఋషుల చేత వినబడినాయి, అంగాలు ఋషుల చేత వ్రాయబడినాయి. ఇవన్నీ తెలుసుకోవాలి, అందుకనే నోట్స్ రాసుకోండి అని చెప్పింది నేను. ఎక్కడ వింటాం మళ్ళీ ఇవన్నీ ఈ విషయాలు. అంగాలకి, అంగానికి, అంగీకి మనకు తేడా తెలియాలి. మెయిన్ వేదాస్ వినబడినాయి, ఋషుల చేత వినబడినాయి, వాళ్ళు విన్నారు. ఈ మిగతా ఆరు, శిక్ష, కల్పం, వ్యాకరణం, ఛందస్, జ్యోతిషం, నిరుక్తం, ఇవన్నీ వ్రాయబడినాయి. ఎందుకని వ్రాయబడినాయి అంటే, వేదాలను అర్థం చేసుకోవాలంటే వేద అంగాలు తెలుసుకోవాలి. ఆక్సిలరీ సైన్సెస్ తెలియకుండా ఆ వేదాలను అర్థం చేసుకోవడం కష్టం కనుక ఈ ఋషులు ఏం చేశారంటే, ఈ వేద మంత్రాలను అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క ఆక్సిలరీ సైన్సెస్ నాలెడ్జ్ కంపల్సరీ. అది ఉన్న కలగా, ఆ నాలెడ్జ్ ఉన్నవాడే ఆ వేదాలను అర్థం చేసుకోగలుగుతాడు. ఏమిటి అవి, ఒక్కొక్కటి చూస్తాం. శిక్ష ఏమిటండి, శిక్ష మొదటిదే, శిక్ష పనిష్మెంటా ఏమిటి అనుకోవాకండి. శిక్ష అంటే ఉచ్చారణ, ప్రొనన్సియేషన్, సైన్స్ ఆఫ్ ఫొనెటిక్స్. ప్రొనన్సియేషన్ ఎలా చేయాలి, అసలు వేద మంత్రం ఎలా చదవాలి, ఒక మంత్రం ఉచ్చారణ అది ముందు వెనక్కి పైకి క్రిందికి ఎలా చదవాలి అనేటువంటి పద్ధతి, ప్రొనన్సియేషన్ మెథడ్ చెప్పేటటువంటి శిక్షా శాస్త్రం. అదికని ఒక శాస్త్రం, అది చదవడానికి 12 సంవత్సరాలు పడుతుంది సరిగ్గా చదివితే. ఒక్కొక్క శాస్త్రం అంత ఎలాబరేట్ అన్నమాట. ఉచ్చారణ ఎందుకండి ఈ శిక్ష వాళ్ళు వ్రాసారు ఈ గ్రంథం అంటే, పూర్వకాలంలో ముద్రణ, ప్రింటింగ్ లేదు, లిపి, వ్రాయడం, టేప్ చేసుకోవడం, పుస్తకాలు, ముద్రణ లేవండి. ఇప్పుడు ఈరోజు మీరు ఇస్తే పుస్తకం రేపు ప్రింట్ చేసి ఇస్తాడు, కానీ ఆ రోజుల్లో ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. మరి ఎలా ప్రచారం అయ్యేది? కర్ణ పరంపర మనం చెప్తే అవతల వాళ్ళు వింటేనే అది ఇంకొకరికి అర్థమయ్యేది. అలా ఉండడం వల్ల ఉచ్చారణ కంపల్సరీ. అందుకని వేదమంత్రాలు ఎవరు పుస్తకంలో చూసి నేర్చుకోకూడదు. వేదమంత్రాలు ఏమిటి, ఈవెన్ పురుష సూక్తం మంత్ర పుష్పంలో ఉన్నటువంటివి కూడా సొంతంగా నేర్చుకోకూడదు, గురుముఖంగా నేర్చుకోవాలని చెప్పేది కారణం అదే. దానికి స్వరం ఉంటుంది, అనుదాత్తం ఉదాత్తం. ఉచ్చారణ కనుక సరిగ్గా చేయకపోతే ఒక ఫలితానికి ఇంకొక ఫలితం వస్తుంది. అర్థమైందా? ఒకటి అడిగితే ఇంకొకటి జరుగుతుంది, ఉచ్చారణ సరిగ్గా చేయకపోతే. ప్రొనౌన్సియేషన్ అంత ఇంపార్టెన్స్ అది. సో ఉచ్చారణ సరిగ్గా చేయాలి, గమనంగా వినాలి. ఆ రోజుల్లో ఉచ్చారణ చాలా ముఖ్యం, ఎందుకంటే పుస్తకాలు చూసి చదివేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. అసలు మీకు పుస్తకమే ఉండకూడదు యాక్చువల్గా. గురుకులాల్లో పుస్తకాలు ఉండవు, వెనకటి గురుకులాల్లో గురువుగారు చదువుతూ ఉంటారు, వాళ్ళు తిరిగి తిరిగి పది పదిసార్లు చెప్పాలి ఒక్కొక్క మంత్రం. ముండకోపనిషత్తు అయిపోయేటప్పటికి ముండకోపనిషత్తు అంతా కంఠస్థం. మనకి ఇప్పుడు చూసి చదవడానికే కష్టపడుతున్నామే, నోరే తిరగడం అంటున్నదే, ఎందుకంటే అభ్యాసం లేదు. చదివితే కదా ఇంటికి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ 15 రోజుల తర్వాతే కదా పుస్తకం ఓపెన్ చేసేది. పుస్తకం ఓపెన్ చేసి తీసుకురావడానికి వెతుకుతారు ముందు. అందుకని ఇది కర్ణ పరంపర, శిక్షాశాస్త్రం అంటాం. ఉచ్చారణ గురించి చెప్పేటండి. తర్వాతది కల్పం. కల్పం అంటే వైదిక కర్మలు చేస్తారు. శాస్త్రంలో చెప్పినటువంటి వైదిక కర్మ, యజ్ఞం, యాగం, రిచువల్స్ చేయాలి అంటే, ఒక వివాహం చేయాలి అంటే, ఒక ఉపనయనం చేయాలి అంటే, ఒక గృహప్రవేశం చేయాలి అంటే, ఒక శంకుస్థాపన చేయాలి అంటే దానికి మంత్రాలు ఉంటాయి కదండి. ఆ మంత్రాలు ఎప్పుడు ఎలా ఎక్కడ చెయ్యాలి, వివాహ మంత్రాలు, ఉపనయన మంత్రాలు అన్ని వేదాల్లో అక్కడ ఇక్కడ శ్రీవుడు ఎవ్రీవేర్, అంటే ఇటు ఆల్ ఓవర్ అనమాట. వేదాలు మొత్తంలో ప్రతి చోట ఉన్నాయి మంత్రాలు, ఎక్కడనే కనుక్కోవడం కష్టం. అందుకని ఏం చేశారు ఈ ఋషులు, వివాహ మంత్రాలన్నిటినీ ఒకచోట వ్రాసి, ఉపనయన మంత్రాలన్నీ ఒకచోట రాసి, శంకుస్థాపన చేసేటప్పుడన్నీ ఒకచోట రాసి, శ్రాద్ధ మంత్రాలన్నీ ఒకచోట రాసి, లేకపోతే ఏమవుతుంది, వివాహానికి వచ్చి శ్రాద్ధ మంత్రాలు చదివితే ఎట్లా, శ్రాద్ధానికి వచ్చి వివాహ మంత్రాలు చదవకూడదు కదా. మరి ప్రజల సౌకర్యం కోసం వాళ్ళు ఏం చేశారు, వేదాలు విన్నటువంటివన్నీ కూడా దాన్ని విభజన చేసి క్రోడీకరించారన్నమాట. ఇవన్నీ వివాహ మంత్రాలు, ఇవన్నీ ఉపనయన మంత్రాలు, ఇవన్నీ శ్రాద్ధకర్మ మంత్రాలు. ఆ మంత్రాలు ఆ దేవతలకి ఇవ్వాలి కదా మరి అవి చేసేటప్పుడు. అలా చెప్పే శాస్త్రమే కల్పశాస్త్రం. వైదిక కర్మలు ఎలా చేయాలి అనేటువంటివన్నీ ఎక్కడైతే క్రోడీకరించారో ఆ శాస్త్రం కల్పశాస్త్రం. తర్వాత వ్యాకరణం. వ్యాకరణం అనేటువంటిది గ్రామర్ అంటాం ఇంగ్లీష్లో. వేదాలను అర్థం చేసుకోవాలి అంటే పూర్తిగా వ్యాకరణం అవసరం, వ్యాకరణ జ్ఞానం. దానికి ఉపసర్గలు ఉంటాయి, సఫిక్స్ అంటారు, ప్రిఫిక్స్ అంటారు, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతాం. వ్యాకరణం తెలియకపోతే ఇది చెప్పడం కష్టం, చదవడం కష్టం, చెప్పడం అంతకంటే కష్టం, అర్థం చేసుకోవడం కూడా కష్టం. అందుకని కొంతవరకు నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పే భాష మీకు అర్థం అవ్వాలి కదా కదా. అందుకని కొంత చదువుకొని ఉండాలి కదా, స్కూల్కి వెళ్ళి ఉండాలి కదండి. మీరు అసలు స్కూల్కి వెళ్లకుండా పుస్తకం చదవగలరా? చదవలేరు. కాబట్టి వ్యాకరణం అనేటువంటిది ఒక ధాతు, ఒక వెర్బ్ దానికి ముందు ఒకటి వస్తే దాని అర్థం మారిపోతుంది, తర్వాత ప్రిఫిక్స్ కనుక ఒకటి వస్తే దాని అర్థం మారిపోతుంది. ఒకే ధాతు, ఒకే వెర్బ్ రకరకాల అర్థాలు మారుస్తుంది. ఆహార విహార సంహార హాధాతు. ఆహారం అంటే తినడం, విహారం అంటే విహారం ఎంటర్టైన్మెంట్, సంహారం అంటే సంహరించడం. ఆహారానికి సంహారానికి ఎంత తేడా ఉందండి? కానీ ధాతు ఒక్కటే రెండిటికి, అర్థం మారిపోయింది చూసారా. ఈ కనీస జ్ఞానం రావాలి, ఈ జ్ఞానం ఉంటే వేదాలని అర్థం చేసుకోగలుగుతారు. అందుకని వ్యాకరణం అనేటువంటి శాస్త్రాన్ని రాశారు. ఎలాబరేట్లీ పాణిని మహర్షి, పతంజలి మహర్షి వీళ్ళందరూ కూడా ఈ వ్యాకరణాన్ని రాశారు. తర్వాత నిరుక్తం శబ్ద ఉత్పత్తి శాస్త్రం. శబ్ద వ్యుత్పత్తి ఎలా పుడుతుంది, ఈ డెరివేషన్, ఈ వాక్ ఈ పదం ఎలా వచ్చిందండి, దేని ఆధారంగా చేసుకొని వచ్చింది, జస్ట్ లైక్ వచ్చిందా, దానికి ఏదైనా కారణం ఉందా? సంస్కృతంలో ఒక పదం ఉందనుకోండి, ఒక వర్డ్, ఖగహ. ఖగహ అనేటువంటిది ఒక పదం సంస్కృతంలో. ఖగహ అంటే ఏమిటో తెలుసా అర్థం? పక్షి. ఈ పక్షిని ఖగహ అని ఎందుకన్నారండి? దానికి డెరివేషన్ ఉంది, శబ్ద ఉత్పత్తి ఉంది. పక్షి అన్నామండి, ఎందుకో అన్నాం, ఎందుకు అన్నాం కాదు, ఏ ఖగహ అని అన్నాం, ఇంకేం వేరు పేరు పెట్టకుండా పగహ అనొచ్చు కదా, ఖగహ అని ఎందుకు అన్నావు, డౌట్ వస్తుంది కదా. లేదండి, నాకు ఇష్టమైంది నేను ఖగహ అన్నా. నీకు ఇష్టమైంది నువ్వు ఖగహ అన్నావు, నాకు ఇష్టమైంది నేను పగహ అంటా అన్నా అంటాడు కదా. ఇంకొకటి వచ్చి రేపు నాకు ఇష్టమైన పేరు నేను పెట్టుకుంటాను అంటాడు కదా. అలా అనడానికి వీల్లేదు, ఎందుకంటే ఇది నాకు ఇష్టమై పెట్టుకోలేదు. ఖగహ అంటే, ఖగహ అంటే ఖమ్ అంటే ఆకాశం, గహ అంటే గచ్చతి, ఖమ్ అంటే ఆకాశం, గచ్చతి అంటే వెళుతుంది. ఏదైతే ఆకాశంలో వెళుతుందో దానికి పక్షి అని పేరు. పక్షి ఆకాశంలో వెళుతుంది కాబట్టి ఖగహ అని పేరు. ఖమ్ ఆకాశే గచ్చతి ఇది ఖగహ. పక్షి ఆకాశంలో వెళుతుంది కదండి, ఇప్పుడు అర్థమైందా? ఇంకెవరైనా మార్చగలరా దీన్ని? ఎవరైనా మార్చగలరా దీన్ని? అలాంటి ఒక్క ఉదాహరణ చెప్పాను మీకు ఇప్పుడు నేను. ఇలా ప్రతి పదానికి డెరివేషన్ ఉంది, వ్యుత్పత్తి ఉంది. సింపుల్గా మన ఇష్టం చూడు చెప్పడానికి వీల్లేదు. పద్ధతి ఇంత విశాలంగా పెరిగినటువంటిది ప్రపంచంలో ఏ శాస్త్రము లేదు. మన వేదాలు ఇన్ని యాక్సిలరీ సైన్సెస్ లాగా, అందుకని దాన్ని ఏమన్నా నిరుక్తం అన్నాం, ధాతు రూపం అంటాం దాన్ని. ఆకాశంలో ప్రయాణించేవాడు అన్నది స్పేస్ ట్రావెలర్. ఇంగ్లీష్లో చెబితే బాగా అర్థం అవుతుందా? ఖగహ అంటే స్పేస్ ట్రావెలర్. స్పేస్ ట్రావెలర్, హూ ఈజ్ స్పేస్ ట్రావెలర్? నేను కూడా వెళ్తానండి విమానంలో అప్పుడప్పుడు, స్పేస్ ట్రావెలర్ అని అంటారా? పక్షి ఏ విమానంలో ఎక్కదు, తానంతట అదే వెళ్తుంది ఆకాశంలో. అందుకని స్పేస్ ట్రావెలర్ అంటే ఓన్లీ పక్షి, బర్డ్. అర్థమైందే? తర్వాత నిరుక్తం అయిపోయింది. తర్వాత ఛందస్. ఛందస్ అంటే ప్రాసడీ అంటారు, వేదిక్ ఛందస్, ప్రాసడీ, వేదిక్ మీటర్స్. గాయత్రి ఒక మీటర్. అందరు గాయత్రి మంత్రం మంత్రం అంటారు, గాయత్రి మంత్రం కాదు, అది సావిత్రి మంత్రం. సావిత్రి మంత్రం గాయత్రి మీటర్లో ఉన్నది కాబట్టి దాన్ని గాయత్రి అంటారు, చాలా పాపులర్. అందుకని ఆ సావిత్రి మంత్రానికి గాయత్రి అని వచ్చింది. సంధ్యావందనం చేసేటప్పుడు సావిత్రి మంత్రం చదువుతారు, ప్రాతః సంధ్యా, ప్రాతః గాయత్రి, మధ్యాహ్న గాయత్రి, సాయం గాయత్రి. ఆ గాయత్రి సావిత్రి మంత్రం గాయత్రి మీటర్లో ఉంటుంది. అలాగే రకరకాల మీటర్లు ఉన్నాయి. మీటర్ అంటే మనం కొలిచే మీటర్ కాదు, ఛందస్. గాయత్రి లాగే త్రిష్టుప్, అనుష్టుప్, త్రిష్టుప్ ఒక మీటరు, అనుష్టుప్ ఒక మీటరు, బృహతి ఛందస్, అనుష్టుప్ ఛందస్, త్రిష్టుప్ ఛందస్, బృహతి ఛందస్. అందుకని ఏదైనా మంత్రం చదివేటప్పుడు ఈ మూడు చెప్పాలి, దేవత, ఋషి అండ్ ఆ ఛందస్, ఈ మూడు చెప్పాలి. విష్ణు సహస్రనామ మంత్రం కూడా చెప్పేటప్పుడు మనం వేదవ్యాసో భగవాన్ ఋషి అని చెప్తాం, ఋషిని తలుచుకోవాలి. శ్రీమన్నారాయణో దేవత, దేవతను తలుచుకోవాలి. అనుష్టుప్ ఛందః, ఛందస్ చెప్పాలి. ఆ మూడు పేరు చెప్పేటప్పుడు మూడు చోట్ల పెట్టుకోవాలి చెయ్యి. ఆ ఋషి పేరు చెప్పేటప్పుడు తల మీద పెట్టుకోవాలి. శ్రీ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్టుప్ ఛందః. ఏదన్నా దోషం వస్తుందేమో నోట్లో, ఈ ఛందస్ పలికేటప్పుడు చెప్పి ఇక్కడ పెట్టుకోవాలి, నోటి దగ్గర, ముఖం దగ్గర పెట్టుకోవాలి చెయ్యి. దేవత పేరు చెప్పి శ్రీమన్నారాయణో దేవత, మన హృదయం మీద పెట్టుకోవాలి చెయ్యి. ఇది అంగన్యాసం కరన్యాసం చేసేటప్పుడు విజేస్తారు. దేనికంటే ఏమిటి ఆయనకి అర్థం లేకుండా చేసిన అర్థం ఆయనకు ఉన్నది, నీకు లేదు. చూసేవాడికి వినేవాడికి అర్థం తెలియదు. అందుకే నాకు తెలియనంత మాత్రాన్ని అది అర్థం లేనిది అని అనకూడదు. కాబట్టి ఛందస్ చెప్పాలి. తర్వాత నిచృత్ గాయత్రి అని ఒకటి ఉన్నది గాయత్రిలో. ఈ గాయత్రిలోనే ఒక గాయత్రిలో 23 అక్షరాలే వస్తాయి. తస్స విదృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. వరేణ్యం అనేది ఒకటేగా రాస్తారు, వరేణ్యం ణు యం సపరేట్లీ రాస్తారు కొంతమంది. కలిపి రాస్తే నిచృత్ గాయత్రి 23 అక్షరాలు అవుతుంది, విడిగా రాస్తే 24 అక్షరాలు అవుతుంది. అది మెయిన్ గాయత్రి అవుతుంది. ఇంకా రకరకాలు ఉన్నాయి, ఇవన్నీ తెలియాలి. ఛందస్సు తెలిస్తే కానీ వేదాలు అర్థం కావు. మనకి ఇప్పుడు వినడానికి ఓపిక లేదండి, చదవడానికి ఎక్కడ చదువుతాను. కనీసం వినండి. ఇంత గొప్ప శాస్త్రంలో పుట్టా నేను అని చెప్పి తెలుసుకోవడానికి ఆనందిస్తే చాలు. కనీసం ద్వేషించకుండా ఉండడం కోసం ముందు తెలుసుకోవాలి. ఇవన్నీ చదవడం సంగతి తర్వాత ఒక నమస్కారం చేయడం కోసమైనా చదవాలి, మనం వినాలి. తర్వాత జ్యోతిషం మనకిష్టమైన సబ్జెక్ట్ వచ్చాం. జ్యోతిషం అంటే వైదిక కర్మలు, గృహప్రవేశం ఎప్పుడు చేయాలి, ఏ ముహూర్తం పెట్టాలి, కళ్యాణం ఎప్పుడు చేయాలి, ఉపనయనం ఎప్పుడు చేయాలి, ఏ ముహూర్తం దేనికి కరెక్ట్గా ఉంటుంది, పెట్టాలి కదండి, లగ్నం పెట్టాలి కదా, ఆ లగ్నం పెట్టాలంటే జ్యోతిష శాస్త్రం కావాలి. ఇవన్నీ లగ్నాలు తెలుసుకోవాలంటే వేదాల ప్రకారం అందులో ఉంది కదా. వేద పూర్వంలో వివాహం అంటే ఈ టైంలో చేయాలి, వివాహ పద్ధతి, వివాహ మంత్రాలు ఉంటాయి కదా, అవన్నీ ఉండాలంటే దానికి బేస్ ఏమిటండి, జ్యోతిష్యం కావాలి కదా, ఎస్ట్రాలజీ. కాబట్టి ఆ ఎస్ట్రాలజీ అన్న పంచాంగం అంటాం దాన్ని. పంచ అంగం, 5 అంగాలు ఉంటాయి అందులో. పంచ అంటే 5, అంగాలంటే ప్రిన్సిపల్స్. 5 ప్రిన్సిపల్స్ ఎక్కడైతే ఉంటాయో దాన్ని పంచాంగం అంటాం. ఏమిటి ఆ 5 ప్రిన్సిపల్స్ అంటే, తిథి, తిథి తెలియాలి ముందు, నక్షత్రం, రేవతి నక్షత్రం ఇవన్నీ చెప్పింటారు చూసారా, ఆ నక్షత్రం, తిథి, చతుర్దశి, అమావాస్య, ఏదో తిథి ఉంటాయి కదా, పౌర్ణమి తెలియాలి కదా, తిథి, నక్షత్రం, వారం, ఏ వారం చెయ్యాలి, ఏ వారం అయితే మంచిది, ఆ జాతకానికి ఏ వారం అయితే మంచిది అని ఉంటుంది పద్ధతి. ఇది వారం, నక్షత్రం, యోగం. యోగం అంటే ఆ యొక్క రాసులు కలిసేటటువంటి స్థానం యోగం అంటాం. ఆ జాతకానికి, ఆ నక్షత్రానికి, ఆ తిథికి ఈ ఈ యొక్క యోగం ఉంటుందంట, కలిసేటువంటి సంధి యోగం. తర్వాత కరణం, కరణం అనేది ఇంకొకటి ప్రిన్సిపల్ అందులో. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేటువంటిది కరణం. ఈ 5 కలిస్తే పంచాంగం అంటాం. ఈ పంచాంగ వివరణ ఎక్కడైతే ఇవ్వబడిందో దాన్నే జ్యోతిష శాస్త్రం అన్నారు. ఎందుకంటే దానికి జ్యోతిష శాస్త్రం అని పేరు వచ్చిందంటే, ఈ ల్యూమినరీస్ ఉన్నాయి కదా ప్లానెటరీస్, కుజుడు, బుధుడు, మెర్క్యూరీ, మార్స్, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ల్యూమినరీస్, షైనింగ్, ఎప్పుడు ప్రకాశిస్తూ ఉంటాయి. దే ఆర్ ద ఇండికేటర్స్, దే షో ద ప్లానెట్స్ షో ద ఇండికేటర్స్ ఆఫ్ దిస్ పర్సన్స్ మూమెంట్స్, లైఫ్ టైం అనమాట. వీడు పుట్టినటువంటి జాతకం, టైం, ఇదంతా కూడా వాడి ప్రకారంగా ఇవి చూపిస్తూ ఉంటాయి. దేర్ ఆర్ ఇండికేటర్స్. అందుకని వాటి పేరు జ్యోతిష శాస్త్రం అని వచ్చింది. అందుకే చూసారు చక్రం వేసినప్పుడు జాతక చక్రం, అందులో వీళ్ళ పేర్లంటే బుధుడు, కుజుడు, రాహు, సూర్యుడు, వీళ్ళందరినీ రాస్తారు. ఇవన్నీ ప్లానెట్స్ అనమాట, ఈ ప్లానెట్స్ మూమెంట్ అనమాట. అంతేగాని వాళ్ళని తిట్టవాకండి, రాహు, శని, కేతు, శని పట్టుకున్నాడు అండి అంటాడు. శని పట్టుకోలే, శని చూపిస్తున్నాడు, హీఈస్ ద ఇండికేటర్. రాహు ఈజ్ ద ఇండికేటర్, మార్స్ ఈజ్ ద ఇండికేటర్ ఆఫ్ అవర్ ప్రీవియస్ కర్మాస్. యూ హ్యావ్ డన్ ప్రీవియస్ కర్మాస్. ఆ ప్రీవియస్ కర్మాస్ అని ఇప్పుడు నీకు చెప్తే నీకు నిద్ర కూడా పట్టదు, పోయిన జన్మలో చేసిన కర్మాస్. కానీ నేనేం చేస్తానంటే నీకు రాబోయే ఫలితాన్ని సూచిస్తాను అంటారు. ఎందుకంటే పోయిన జన్మలో చేసిన కర్మలన్నీ తలుచుకుంటే వీడికి నిద్ర పట్టదు, ఇంకంతే హార్ట్అటాకే వచ్చేస్తుంది. ఏం పాపాలు చేశాడని ఎవరికి తెలుసు. కానీ నీ కర్మ ఫలాన్ని మాత్రం నేను ఇండికేటర్ ద్వారా చూపిస్తాను. ఎవరు ఆ ఇండికేటర్ అంటే ఎస్ట్రాలజీ. ఇది తెలియక జనాలు ఏం చేస్తారంటే ఆ శనిదేవుని తిడతారు, ఆ మార్స్ దేవుని తిడతారు, వాళ్ళ దేవతలందరినీ తిడతారు, ఆ నవగ్రహాలు, వాళ్ళకి పోయి శాంతి చేస్తారు. ఎందుకు శాంతి? ఎందుకు శాంతి చేయాలి? చాలా థ్యాంక్స్, మీరు నాకు నా యొక్క కర్మఫలాన్ని చూపిస్తున్నారు అని చెప్పి చెయ్యాలి. కానీ వీళ్ళేం చేస్తారంటే, జనం ఈ నవగ్రహాలన్నీ నా మీద చాలా కోపంగా ఉన్నాయి, వాళ్ళకి శాంతి చెయ్యాలి అని చెప్పి ఇంత ఉప్పు తీసుకుపోయో అవి తీసుకుపోయి ఇవి తీసుకుని వాళ్ళ తల మీద పోస్తారు. ఎంత అజ్ఞానం చూడండి. నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. ఓ నవగ్రహ దేవతలారా, నా కర్మఫలాన్ని ఎలా రాబోయే కర్మఫలాన్ని జాతకం ద్వారా మీ ద్వారా నేను తెలుసుకోగలుగుతున్నాను, చాలా ధన్యవాదములు. యు హ్యావ్ టు షో యువర్ గ్రాటిట్యూడ్ టు దెమ్. ఈ విషయం ఎలా తెలుస్తుందండి? ఇంట్లో కూర్చుంటే తెలుస్తుందా? నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఉంటే తెలుస్తుందా? శాస్త్రం చదివితే తెలుస్తుంది. అర్థమైందా? నవగ్రహాలని కూడా ఎందుకు పూజిస్తాం? అందుకోసం పూజిస్తాం. ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు నాకు. నేను చేసిన ఆ కర్మఫలాలు ఏమిటో నాకు తెలియదు, రాబోయేవి. ఒకవేళ దుష్ట పరిణామాలు అయితే వాటికి ప్రాయశ్చిత్తం చేసుకునేటానికి ఆస్కారం ఇస్తున్నారు వీళ్ళు నాకు. ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు కదండి నేను. అంటే రెమెడియల్ మెథడ్స్ ఐ కెన్ టేకప్. రెమెడియల్ మెథడ్స్ అంటాం పరిహారానికి. అలా చేసుకోవడానికి అవకాశం ఎవరు కల్పిస్తున్నారు? ఈ దేవతలు, నవగ్రహ దేవతలు. కానీ జనానికి నవగ్రహ దేవతలంటే భయం, మనం చూస్తేనే భయం. అందుకని ప్రదక్షిణలు తిరుగుతూనే ఉంటారు. ఆ మెయిన్ గుళ్ళోకి ఎవరు పోరు. మీరు చూడండి, నవగ్రహాలు ఏ గుళ్ళోకి వెళ్ళినా జనాలు ఇక్కడ తిరుగుతూ ఉంటారు నవగ్రహాల చుట్టూ. ఆ మెయిన్ దేవత గర్భగుడి దగ్గరికి పోయి తెలియవాళ్ళు చాలా తక్కువ. పండ్లు ఏమిటి, ఆరతేమిటి, కర్పూరం ఏమిటి, అంతా ఇక్కడ వెలిగిపోతూ ఉంటుంది. అంత భయం అన్నమాట నవగ్రహాలంటే జనానికి. కర్మలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండొచ్చు కదా, చేసేటప్పుడు తెలియదు, తినేటప్పుడు తెలియదు. లడ్లన్నీ తిన్న తర్వాత ఇన్సులిన్ తీసుకుంటాడు. ఎందుకంటే తినేటప్పుడు జాగ్రత్తగా ఉండద్దండి, తిన్న తర్వాత బాధపడితే ఏం ప్రయోజనం? కాబట్టి కర్మఫలం వస్తుందేమో ఏమవుతుందని భయపడ్డా ఎందుకు? రేపేం జరుగుతుందని ఒకటే భయం. రేపేం జరుగుతుంది, నువ్వు ఇవాళ ఏం చేసావో రేపు అదే జరుగుతుంది. ద టుమారో యువర్ ఫ్యూచర్ ఈజ్ డిసైడెడ్ బై యువర్ కర్మ, టుడేస్ కర్మ. వై కాంట్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ టుడేస్ కర్మ? వై కాంట్ యూ డూ ప్రాపర్ కర్మస్, ప్రాపర్ యాక్షన్స్? సో ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్, బికమ్ మెచ్యూర్. ఈ మెచ్యూర్ కాకుండా రేపటి గురించి ఏమవుతుందో ఏమవుతుందని బాధపడుతుంటాడు. తెలివి తక్కువతనం కదండి అది. ఇమ్మెచ్యూర్ పర్సన్ అనమాట. తర్వాత జ్యోతిష్యం అయిపోయింది. ఇదంతా పూర్వభాగం అండి. అపరావిద్య చెప్పాలంటే ఇంతసేపు పడుతుంది, చూసారా? అపరావిద్య, ఇది మెటీరియలిస్టిక్ సైన్స్. ఇదంతా వేద పూర్వభాగం, కర్మకాండ భాగం. దీన్నంతా వేద పూర్వభాగం అంటారు. తర్వాత వేద అంతభాగం అథ. తర్వాత పరా, పరావిద్య అనేటువంటిది ఏమిటి అంటే, యయా తత్ అక్షరం అధిగమ్యతే. యయా అంటే దేని మూలంగా, దేని చేతనైతే. అక్షరం, అక్షరం అంటే క్షరం కానటువంటిది, నశించినటువంటిది. ఏ విద్యని పొందైతే మనిషి ఆ యొక్క అక్షర బ్రహ్మాన్ని, ఇంపెరిషబుల్ బ్రహ్మాన్ని అధిగమ్యత అంటే తెలుసుకుంటాడో, పొందుతాడో అని అర్థం. ఆ వ్యక్తి ఆ యొక్క అక్షర బ్రహ్మాన్ని పొందుతాడు. ఏ బ్రహ్మ అండి? అక్షరం. ఏ అక్షరం అన్నాం దాన్ని అంటే, క్షరం కానటువంటిది అక్షరం. క్షరం కానటువంటిది అక్షరం. క్షరం అంటే ఏమిటి? క్షీణించిపోయేది. న క్షరతి ఇది అక్షరం అంటే క్షీణించనటువంటిది. ఏదైతే క్షీణించకుండా ఎప్పుడు ఎల్లకాలాల్లో అన్ని వేళల అన్ని సమయాల్లో అన్ని చోట్ల ఉంటుందో అది అక్షరం. ఏ విద్య ద్వారా అయితే ఆ మనిషి నశించినటువంటి దాన్ని పొందుతాడో, శాశ్వతమైన దాన్ని పొందుతాడో అది అక్షరం, అది పరావిద్య అన్నారు. ఏమిటి ఆ అక్షరం? అది ఎట్లా ఉంటుందండి అంటే, తర్వాత మంత్రం చదువుతాం, ఎక్స్ప్లెయిన్ తర్వాత చేస్తాను. ముఖ్యమైన మంత్ర, యత్తదద్రేశ్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షుశ్రోత్రం
తదపాణిపాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూతయోనిం పరిపశ్యంతి ధీరాః.
అక్షరం అంటే ఏమిటి అనే దానికి ఈ యొక్క మంత్రం. ఈ మంత్రం 6, 7, 8 మంత్రాల్లో ఈ అక్షర వర్ణన చేస్తున్నారు. ఆ పరబ్రహ్మమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి అక్షరం యొక్క లక్షణం, అక్షర లక్షణం అంటాం. ద నేచర్ ఆఫ్ ద ఇంపెరిషబుల్ ప్రిన్సిపల్ అక్షర లక్షణం. లక్షణం అంటే ఏమిటి? స్వరూపం, నేచర్. ఏమిటండి ఆ స్వరూపం అంటే? ఇన్ని లక్షణాలు ఉన్నాయి. యత్ అద్రేశం, ఏదైతే మన చేత చూడబడలేదో, అద్రేశ్యం అగ్రాహ్యం గ్రహించబడలేదో, అగోత్రం గోత్రం లేదు, అవర్ణం వర్ణం లేదు, దానికి కలర్ లేదు, తర్వాత అచక్షు కళ్ళు లేవు, శ్రోత్రం చెవులు లేవు, తది అపాణి పాదం కాళ్ళు చేతులు లేవు. ఏం దేనికి? ఆ అక్షర ప్రిన్సిపల్కి. నిత్యం శాశ్వతంగా ఉండేది, విభుం అంతటా వ్యాపించి ఉండేది. విభుం అంటే అన్ని రకాలుగా మార్పు చెందేది. విభుం అంటే వివిధం భవతి. సర్వగతం అంతటా ఉండేది, ఆల్ పర్వేడింగ్. సుసూక్ష్మం సటిల్. తదవ్యయం, అవ్యయం అంటే వ్యయం కానటువంటిది, ఎప్పుడు కూడా డిక్లెన్షన్ ఉండదు దానికి. ఇవన్నీ వినాలి అంటే అది వివరంగా డీప్గా అర్థం చేసుకోవాలి ఒక్కొక్క లక్షణం, అప్పుడే ఆ అక్షరాన్ని గురించి మనకు తెలుస్తుంది. యత్ భూతయోనిం పరిపశ్యంతి ధీరాహ, ధీరులైనటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులైనటువంటి వాళ్ళు, మేధా సంపన్నులు, సాధన చతుష్టయ సంపత్తి కలిగిన వాళ్ళు, శుద్ధ మనస్సు కలిగిన వాళ్ళు, శాస్త్ర గురువు ముఖంగా ఎవరైతే శాస్త్రం చదువుతారో వాళ్ళందరూ ధీరాహ. అటువంటి ధీరులు పరిపశ్యంతి చూస్తారట. యత్ భూతయోనిం, ఈ భూతాలన్నిటివంటికి కారణమైనటువంటి ఈ యొక్క అక్షరాన్ని వాళ్ళు తెలుసుకుంటారట. ఎటువంటి అక్షరం అండి? ఈ పైన చెప్పినటువంటి అన్ని లక్షణాలు. అందుకని ఒక్కొక్క లక్షణం వివరంగా తెలుసుకోవాలి అంటే ఇది చాలా వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ మంత్ర. ఇది తెలిస్తే హోల్ ఉపనిషత్తు మనకు అర్థమైపోదు. అందుకని ఈ మంత్ర వివరణ తర్వాత ముండకోపనిషత్తు క్లాసులో చూస్తాం.
ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.